Welcome to another faith-building message from Samuel Pada, pastor of the King's Temple in Hyderabad, India. Thank you so much for tuning in today. We hope this message inspires and encourages you.
ఈ రోజు ఒక నూతనమైనటువంటి సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. ఈ సబ్జెక్ట్ మీరు రాసుకుంటున్నట్టయితే ఇంగ్లీష్లో యువర్ గ్లోరియస్ డెస్టినీ, నీ దివ్యమైన ఘనమైన గమ్యము, నీ దివ్యమైన ఘనమైన గమ్యము. ఆమెన్. యువర్ గ్లోరియస్ డెస్టినీ. మరి యోహాను 10:10 ఏముందండి, దొంగ దోచుకున్నటకు హత్య చేయడానికి నాశనమునికే వచ్చును కానీ నేనైతే మీకు జీవమును సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా, యెషయా. ఆమెన్. దేవుని ఉద్దేశము ఏంటి అనేది మనం గమనించాలి. మొట్టమొదటిగా మన ఘనమైన గమ్యము గురించి ఆలోచించే ముందు దేవుని ఉద్దేశం మన పట్ల ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. మీకు జీవమును సమృద్ధి జీవము ఇవ్వడానికి వచ్చాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ జీవము అనే మాట గ్రీకులో జోయి అంటారు. జోయి అంటే అర్థం ఏంటంటే దేవుని రకమైనటువంటి జీవము అని. జీవితము దేవుని రకమైనటువంటి జీవితము, దేవుని రకమైనటువంటి ప్రాణము అంటే, చూడండి గమనించండి, అంటే ఏంటి? యేసయ్యే దీనికి ఉదాహరణ. యేసయ్య ఏ రకమైన జీవితము జీవించాడు? ఎప్పుడైనా సరే ఆయన అనారోగ్యంతో బాధపడ్డా? మాట్లాడాలి మరి. అనారోగ్యం లేమిలో ఉన్నాడా? ఏ సాతానన్నా ఓడించిందా? ఏ పరిస్థితి అయినా ఆయన లోబర్చిందా? ఎప్పుడు కూడా ఆయన అధికారంలోనే, మరి సమృద్ధిలో లోటు లేకుండా అన్నిటినీ జయిస్తూనే జీవించాడు. ఆమెన్. అది జోయి అంటే అర్థం అది. హల్లెలూయా. గమనించని నేనేమన్నాను, ఘనమైనటువంటి గమ్యము అన్నాను, మహత్తరమైనటువంటి గమ్యం. దేవుడు మన ప్రతి ఒక్కరి పట్ల మంచి గమ్యము, ఘనమైన గమ్యము ఉండాలని ఉద్దేశిస్తున్నాడు. సాతానైతే మనల్ని నాశనము చేయాలని, హత్య చేయాలని, మరి దోచుకోవాలని ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశము మనం సమృద్ధిలో జీవించాలి, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. ఆ రకంగా జీవించాలంటే నేను నా ఘనమైనటువంటి గమ్యాన్ని నేను చేరాలి. హల్లెలూయా. ఈ ఘనమైనటువంటి గమ్యం నేను ఎలా చేరగలను, దేవుడు నా కొరకు చేసింది నేను ఏ విధంగా పొందగలను అనే అంశాల గురించి కొద్దిగా మనం గమనించాలి. అయితే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మనం గమనించాలి. ముందు చూడండి, ఆదాము ఆ అవ్వని సృష్టించక ముందు దేవుడు ఏం చేశాడండి? ఏదేను వనమును నాటాడు. ఆమెన్. హీ ప్లాంటెడ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంటే దాని అర్థం ఏంటండి, గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే దాని అర్థం ఏంటి, ఆ ఏదేను వనం యొక్క అర్థం ఏంటంటే మనిషికి కావలసిన సమస్తమైనటువంటి అక్కరలు అవసరాలు తీర్చబడేటువంటి స్థలం అది. ఏం గమనించాలంటే మనిషిని సృష్టించక ముందే, ఆదామును సృష్టించక ముందే ఆదాము అవ్వకి ఏమి అవసరం ఉంటాయో అవన్నిటి గురించి ఆలోచించి అవన్నీ కూడా దేవుడు ఆ వనములో ఉంచి అప్పుడు ఆదామును అక్కడ తెచ్చి స్థిరపరిచాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి ఆదాము అవ్వల పట్ల ఎటువంటి తలంపు ఉండింది? దేవుడు ఒక ఘనమైన గమ్యము వారికి ఇచ్చాడు. ఏంటండి అది? టు రూల్ అండ్ టు రెయిన్, ఏలి పరిపాలించడం, టు టేక్ డొమినియన్, ఆధిపత్యం వహించాలి, టు మల్టిప్లై విస్తరించాలి, టు రిప్లెనిష్ వ్యాపించాలి. హల్లెలూయా. ఆమెన్. ఇవి చేయడానికి సమస్తం మీద దేవుని సృష్టి ఏదైతుందో దాని అంతటి మీద కూడా అధికారముతో బ్రతికి జీవించి లోటు లేకుండా సమృద్ధిలో జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేసి అటువంటి గమ్యమును తయారు చేసి ఆదాముని వనములో పెట్టాడు. ఆమెన్ చెప్పండి. అయితే ఒక విషయం మర్చిపోద్దు, ఏమన్నానంటే ఏ రోజైతే నువ్వు ఆ తినకూడని పండు తింటావో ఆ రోజు నువ్వు నువ్వు ఖచ్చితంగా మరణించదవు, చచ్చదవు అన్నాడు. ఆగండి. గొప్ప గమ్యం ఉంది ఆదాముకి, కానీ దేవుడు మనిషికి ఫ్రీ విల్ అని ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే స్వచిత్తం ఇచ్చాడు. ఎప్పుడు కూడా దేవుడు మన స్వచిత్తాన్ని ఆయన దోచుకోడు. అంటే ఎప్పుడైనా సరే దేవుడు మనిషికి ద రైట్ ఆఫ్ చాయిస్, ఎన్నుకునే అధికారము, హక్కు మనిషికే ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు, ఇదిగో నీకు నేను ఏర్పాటు చేసిన గమ్యం ఏంటంటే అధికారంలో, సమృద్ధిలో, అన్నిటినీ ఏలుతూ పరిపాలిస్తూ సమృద్ధిలో జీవిస్తూ నువ్వు ఈ యొక్క దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేయాలి. ఇది నీకు నేను ఏర్పాటు చేసిన గమ్యం. కానీ ఆ వనంలో ఒక పండు ఉంది, అది తినకూడదు. తిన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా చచ్చదవు అని. గమనించండి, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాము మరణించడానికి దేవుడు సృష్టించలేదు. ఇన్ గాడ్స్ ఒరిజినల్ క్రియేషన్ ఆఫ్ ఆడమ్, డెత్ వాజ్ నాట్ ఇన్ ద ఈక్వేషన్. హల్లెలూయా. చాలా మందికి తెలియదు, డెత్ వాజ్ నాట్ ఇన్ ద ఈక్వేషన్. దేవుడు మరణము కొరకు మనిషిని సృష్టించలేదు ఆదాముని. కానీ ఏమన్నాడు, నువ్వు ఏ రోజైతే ఆ ఫలమును తింటావు ఆ రోజు నువ్వు ఖచ్చితముగా చచ్చదవు. ఏమైంది, ఎన్నుకునే హక్కు మనకిచ్చాడు దేవుడు. ఆమేన్. నీవు ఏది ఎన్నుకుంటావో నీ ఎన్నికయే నీ గమ్యాన్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు కాదు, దేవుడు కాదు, నీ ఎన్నిక. యువర్ చాయిసెస్, ద చాయిసెస్ యూ మేక్ determine the destiny that you will arrive at. The choices you make will determine the destiny you arrive at. Kabatti devunni kani dayanni kani blame chesi, blame ante nindinchi vyardham, nindinchadamlo emi laabham ledhu. Devudu manaki swachittam ichadu. Anduke Moshe tho janamandaruto maatladutunnadu devudu. Ee roju nenu mee mundu jeevamunu మరణమును ఉంచాను, జీవమును ఎన్నుకొనడి ఎన్నుకొనమన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే చూజ్ లైఫ్ అన్నాడు. కానీ నీవు ఎందుకన్నా మరణాన్ని చూజ్ చేసుకుంటే, ఎన్నుకున్నట్టయితే దేవుడు నీ హక్కును కాపాడతాడు. దేవుడు యేసయ్య ద్వారా మనకి విమోచనను కలుగజేశాడు. ఎవరికండి, ఎంతమందికండి, లోకం అంతటికి కూడా విమోచన కలిగించాడు. కానీ ఎందరు అంగీకరిస్తారో వారే రక్షించబడతారు. ఆమెన్ చెప్పండి అందరూ. కాబట్టి ఈ చిత్తం ఎవరి చేతిలో ఉందండి, దేవుని చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నీవు నిర్ణయించుకొని నీ చిత్త ప్రకారము నీవు ఎన్నుకొని యేసయ్యను అంగీకరించినప్పుడు ఆ విమోచన నీ జీవితంలో పనిచేస్తుంది. నీవు తిరస్కరిస్తే ఆ విమోచన నీది కాదు. ఏమన్నాడు, చూజ్ లైఫ్, ఎన్నుకో. ఏమెన్నుకోవాలి, జీవమును ఎన్నుకో. ఎందుకంటే ఈ మార్గములోనే ఎప్పుడైతే దేవుడు ఏ మార్గం అయితే స్థిరపరిచాడో ఆ మార్గము ద్వారా వెళ్తేనే నీ ఘనమైన గమ్యానికి నువ్వు చేరగలవు. ఘనమైన గమ్యం స్థిరపరచబడ్డది నీ కొరకు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా వెళ్ళకపోతే నీ ఘనమైన గమ్యానికి నువ్వు చేరలేవు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం, మన కొరకు కావాల్సిందంతా కూడా, ఏదైతే మనకు అవసరమో, ఏదైతే మనల్ని ఉద్దేశించాడో దేవుడు మన పట్ల, ఏ గమ్యమైతే దేవుడు మన పట్ల ఉద్దేశించాడో, ఆ సమస్తాన్ని తయారు చేసి ఒక స్థలంలో పెట్టాడు. అది నేను స్వాధీనపరచుకోవాలి, అది నేను అనుభవించాలి. దాని ఆ సైడ్కి ఆ మార్గాన్ని నేను వెళ్ళాలంటే దేవునితో కలిసి నడిచినప్పుడే నేను ఆ గమ్యాన్ని నేను చేరగలను. హల్లెలూయా. ఆమెన్. కాబట్టి ఏం తెలుసుకున్నాం, ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు ఒక ఘనమైన గమ్యంను ఏర్పరిచాడు. కానీ నీ చేతిలో ఉంది, నువ్వు ఏది ఎన్నుకుంటావో దాని ప్రకారంగా నీ యొక్క గమ్యము స్థిరపరచబడుతుంది. ఆమెన్ చెప్పండి. అయితే కొన్ని విషయాలు చూద్దాం, దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, దేవుడు ఏ రకంగా పనిచేస్తాడు. ఏమన్నా మనకి ఆదాముని సృష్టించక మునిపే ఆయన సమస్త అవసరాలని తీర్చి పెట్టి ఆదామును తెచ్చి నాటాడు. ఓకే. లూకా సువార్త 14:17 చూద్దాం ఒకసారి, చదువుదాం. లూకా 14:16 చదువు.
ఆయన అతనితో ఇట్లా నేను
ఒక మనుషుడు గొప్ప విందు చేయుచు
అనేకులను పిలిచెను.
చూసారా, గొప్ప విందు చేస్తున్నాడు, అనేకుల్ని పిలుస్తున్నాడు.
విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువుడని వార్త చెప్పాడు.
విందు అంతా సిద్ధము చేసిన తర్వాతే అతిథుల్ని పిలుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. చూసారా, దేవుడు ఈ రకంగా పనిచేస్తాడు. నీకు నీ జీవితానికి సంబంధించింది అంతా తయారు చేసి ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది కాబట్టి నిన్ను ఈ భూమి మీదకి తెచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. అందుకే గమనించండి, మీరు భూమికి పునాదులు వేయక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు దేవుడు. నీవు నీ తల్లి గర్భంలో రూపించక ముందే నీవు నాకు తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. మనము రూపించబడక మునిపే దేవుడికి తెలిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మన గమ్యాన్ని స్థిరపరుస్తున్నాడు, మన గమ్యాన్ని తయారు చేస్తున్నాడు. ఘనమైన గమ్యము తయారైన తర్వాత, సృష్టించిన తర్వాతే మనల్ని ఈ లోకానికి తెస్తున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఆ విందు సిద్ధమైందని చెప్పి అప్పుడు అందరినీ రమ్మన్నాడు. హల్లెలూయా. కీర్తనలో 16:6 చూద్దాం. గమనించండి దేవుడు ఎలా పనిచేస్తాడు. కీర్తనలు 16:6.
మనోహర స్థలములలో
నాకు పాలు ప్రాప్తించెను.
శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
హల్లెలూయా. చూసారా, నాకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది దేవునిలో. హల్లెలూయా,
హల్లెలూయా.
NIV వర్జన్ లో ఐ హావ్ ఎ డిలైట్సమ్ ఇన్హెరిటెన్స్ అని ఉంది వాక్యంలో. దేవుడు చూడండి, ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యము కొరకు ఎవరైనా కష్టపడతారా చెప్పండి? ఆమే. స్వాస్థ్యాన్ని నువ్వు పొందుతావు, అంతేగాని నువ్వు కష్టపడవు. నీ కొరకు నీ తండ్రి కష్టపడి ఆ స్వాస్థ్యాన్ని తయారు చేసి నీకు పెట్టాడు. నువ్వేం చేయాలి? దాన్ని అనుభవించాలంతే. ఆమే. హల్లెలూయా. ఆ డిలైట్సమ్ ఇన్హెరిటెన్స్. చూసారు, దేవుడు ఘనమైన గమ్యమును మీ కొరకు తయారు చేసి ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి అప్పుడు మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. ఆమెన్ చెప్పండి. అర్థమవుతుంది కదా మీ అందరికీ? మనందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప గమ్యం ఉంది దేవునిలో. హల్లెలూయా. 2 పేతురు 1:3.
ఆయన మనను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా
దైవశక్తి
జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని దయచేయుచున్నది.
హల్లెలూయా. మనకు కావలసిన అన్ని కూడా దయచేస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదివినట్టయితే ఒకసారి ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేస్తాను చూడండి. అకార్డింగ్ టు హిస్ డివైన్ పవర్ హాత్ గివెన్ అన్ టు అస్ ఆల్ థింగ్స్. ఆయన శక్తి మూలముగా మనకి ఈ యొక్క లైఫ్ కి, గాడ్లీనెస్ కి కావలసిన సమస్తాన్ని హీ హాత్ ఆల్రెడీ గివెన్ టు అస్. మనకు ఇచ్చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ దీన్ని ఏ విధంగా స్వాధీనపరచుకోగలమంటే దేవుణ్ణి ఎరుగుట ద్వారా అని ఉంది ఆ వాక్యంలో. ఆయన్ని గమనించి ఎరుగుట ద్వారా మనం ఈ స్వాస్థ్యాన్ని అనుభవించగలం. ఆమేన్. అంటే చూడండి, స్వాస్థ్యం ఒక దగ్గర, నిధి అనేది ఒక దగ్గర దాచబడి ఉంది. నీ నుంచి కాదు, సాతాన్ నుంచి దాచబడి ఉంది. అయితే నువ్వు ఆ దాచబడ్డ స్వాస్థ్యానికి మార్గము తెలుసుకోవాలంటే ఒకరికే తెలుసు, పరిశుద్ధాత్ముడికి, దేవునికి. కాబట్టి నువ్వు దేవునితో కలిసి నడిచినప్పుడే నీవు ఆ మార్గమును ఎరగగలవు. దేవుని నుంచి విరోధముగా, దేవునికి విరుద్ధముగా, దేవునికి లోబడకుండా పాపపు జీవితం జీవించినప్పుడు ఆ మార్గము నీకు కనపడదు. ఆమేన్. దేవుడు నడిపించినప్పుడే, చూసారా, ఆదాము ఎంతవరకైతే దేవునితో నడిచాడో అంతవరకు ఏ లోటు లేకుండా, సమృద్ధితో, చెమటోడ్చకుండా అత్యధిక అభివృద్ధిని అనుభవిస్తూ జీవించాడు. కానీ ఏ రోజైతే దేవునికి విరుద్ధంగా తిరిగాడో, దేవుని వాక్యముకు లోబడలేదో, ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, దేవుణ్ణి ధిక్కరించాడో, ఏమైంది? దేవుని నుంచి ఎడబాటు జరిగింది. ఆ ఎడబాటును బట్టి ఈ తావు ఏమైందండి, ఆ మార్గము మూయబడ్డది. హల్లెలూయా. 2 ఇద్దరు దూతలు వచ్చి నిలబడ్డాయి. నిలబడి అగ్ని లాంటి సోర్డ్స్, అగ్ని లాంటి అగ్ని ద్వారము ద్వారా ఆపేశాయి. హల్లెలూయా. ఆదామబులు తిరిగి లోపలికి రాలేకుండా ఏర్పడ్డది. ఆమెన్ చెప్పండి. చూడండి ఏమవుతుంది, ఎప్పుడైతే మనము దేవుని వాక్యానుసారంగా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా దేవునికి లోబడి నడవమో, అప్పుడు మనకి ఏ రకంగా మనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఘనమైనటువంటి ఆ గమ్యము, ఆ దేవుడు స్థిరపరిచినటువంటి ఆ నిధిని మనం ఎన్నటికి కూడా మన శక్తితో మన జ్ఞానముతో ఎన్నడూ చేరలేము. ఆమెన్ చెప్పండి. అర్థమవుతుంది కదా మీ అందరికీ. కానీ దేవుడైతే పక్షపాతి కాదు. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. అందరి గురించి కూడా, ప్రతి ఒక్కరి గురించి ఒక ఘనమైన గమ్యంని ఏర్పాటు చేశాడు. ఆ ఘనమైన గమ్యం ఎలా చేరుకోవాలో, ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు స్థిరపరచినటువంటి సత్యం ఏంటంటే, నా పట్ల దేవుడు ఒక ఘనమైన గమ్యాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. తెలుసా మీ అందరికీ, ఇప్పుడు మీ పట్ల దేవుడు ఒక ఘనమైన గమ్యమును ఏర్పరిచాడు, ఒక నిధిని స్థిరపరిచాడు. ఆమెన్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8:29-30 వచనాలు చదువుకుందాం. రోమా 8:29-30.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.
హల్లెలూయా. ఎవరినైతే ముందుగా ఎరిగాడో వారిని పిలిచాడు. హల్లెలూయా. మీరు పిలవబడ్డారా? మీరు పిలవబడ్డారా? పిలవబడితే దేవుని మిమ్మల్ని యు ఆర్ జస్టిఫైడ్ అంటే
నీతిమంతులుగా
మిమ్మల్ని తీర్చాడు. అంటే నీతి అంటే ఏంటండి? దేవునితో ఇన్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో ఎటువంటి ధైర్యముగా సహవాసము చేసేటువంటి పరిస్థితి. ఆమెన్. మరి మిమ్మల్ని జస్టిఫై చేస్తే మిమ్మల్ని గ్లోరిఫై చేశాడు,
మహిమపరిచాడు
దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యాలన్నింటిని బట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే, నేను ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ డెస్టినీ. అంటే నేను గమ్యము కలిగిన దేవుని బిడ్డను. ఎవరండి? నేను చెప్పండి. గమ్యము కలిగిన బిడ్డను చెప్పండి అందరు. నేను గమ్యము కలిగిన దేవుని బిడ్డను. మరొకసారి, నేను గమ్యము కలిగిన దేవుని బిడ్డను. మరి ఈ దేవుని అందు, క్రీస్తు అందు నాకు ఒక గొప్ప ఘనమైనటువంటి గమ్యము నాకుంది. అంతేకాకుండా ఇతరులు ఈ గమ్యం ఎటువంటిది తెలుసా? ఇతరులు చూసినప్పుడు అసూయ పడేటువంటి గమ్యం ఇది. హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అన్ ఎన్వియబుల్ డెస్టినీ. ఇతరులు చూసినప్పుడు అసూయ పడేటువంటి గమ్యం ఇది. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 12:12-14 వచనాలు చదువుకుందాం. ఈ వచనాలు చదవకముందు ఒకసారి గమనిద్దాం. గరారులో ఒక గొప్ప కరువు ఏర్పడ్డది. ఈ కరువు అబ్రహాము దినాల కంటే ఘోరమైనటువంటి కరువు. ఈ కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు ఇస్సాక్ ఏమనుకున్నాడంటే, అన్నీ నేను కట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ కరువు లేదు కాబట్టి అక్కడ బ్రతకొచ్చు అనుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడు? అన్నీ కూడా సిద్ధపరచుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడేమన్నాడు? ఇక్కడ నుంచి కదలకు, ఇదే ప్రాంతంలో ఉండు, నేను నిన్ను దీవిస్తాను, ఎందుకంటే నేను నీ తండ్రితో నిబంధన చేశాను అన్నాడు. ఇస్సాకు నిబంధన కలిగిన వ్యక్తి. ఆమెన్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇస్సాకు అక్కడే ఉన్నాడు. వినండి, నీ ఘనమైన గమ్యముకి దారి ఎవరికి తెలుసండి? నీకు కాదు, లోకానికి కాదు, మనిషికి కాదు, దేవునికే తెలుసు. దేవునికి నీ ఘనమైన గమ్యముకి దారి ఆయన ఒకడికే తెలుసు. కాబట్టి ఆ నిధిని నీవు స్వాస్థ్యముగా చేసుకోవాలన్నా, దేవుడు ఏదైతే నీ కొరకు చేకూర్చి ఉంచాడో అది అనుభవించాలన్నా, దేవుని స్వరము వినుట చాలా అవసరము. దేవుని స్వరము వినకుండా, దేవుడు చెప్పేది తెలియకుండా మనంతట మనం నిర్ణయం తీసుకొని వెళ్తే ఆ గమ్యము చేరతాము అనే గ్యారంటీ లేనేలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థలానికి నడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అయితే ఇది పరిస్థితి, ఇది సమస్య. దేవుడు నడిపించేటప్పుడు అనేక సార్లు ఆయన చెప్పే మాటలు మన సహజ జ్ఞానానికి అందుబాటులో ఉండవు. మనం సహజంగా ఆలోచిస్తే అది బుద్ధిహీనతగా అనిపిస్తుంది. అందుకే క్రైస్తవుడన్న ప్రతి ఒక్కడు కూడా దేవుని స్వరము వినుట నేర్చుకోవాలి. ఇది మతము కాదండి, ఇది జీవితము. హల్లెలూయా. యు నీడ్ టు బికమ్ స్పిరిచువల్, నాట్ జస్ట్ రిలీజియస్. స్పిరిచువల్ అంటే దేవుని స్వరము ఎరుగుట, గమనించుట, తెలుసుకొనుట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముందండి? They that are the sons of God are led by the Spirit of God.
దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతారు.
దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవా? నీవు దేవుని కుమారుడవా? నీవు దేవుని కుమారుడు అయితే నీవు ఖచ్చితంగా దేవుని స్వరం వినుట నేర్చుకోవాలి. ఉట్టిగా ఏడ్చి ప్రార్థన చేసేస్తే సరిపోదు. ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు ఆయన స్వరం వినడానికి, గమనించడానికి, గ్రహించడానికి జ్ఞానం అవసరం. అందుకే మన జీవితాలని కట్టుకోవాలి, వాక్యంలో కట్టుకుంటూ పరిశుద్ధాత్మ నడిపింపును గమనించడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అనేకసార్లు మాట్లాడినప్పుడు స్వరం వినపడదు. ఒక నోయింగ్ అంటే ఒక తెలుస్తుంది, ఒక అవగాహన కలుగుతుంది, అంతేగాని స్వరం వినపడదు. ఒక్కోసారి స్వరం వినపడుతుంది, ఒక్కోసారి స్వరం వినపడదు, కానీ ఒక అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన దేవుని స్వరం అని మనం పికప్ చేయాలని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే చాలా కష్టం. నీవు నీ కొరకు గమ్యము దేవుడు ఘనమైన ఉంచాడు, కానీ ఆ ఘనమైన గమ్యానికి చేరాలంటే దేవుని స్వరము వినుట, గమనించుట, దాని ప్రకారం నడుచుట అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ రకంగా నడిచినప్పుడే నువ్వు ఆ స్వాస్థ్యం పొందగలవు, ఆ గమ్యాన్ని నువ్వు చేరగలవు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇస్సాకుని దేవుడు? అక్కడే ఉండమంటున్నాడు. ఎక్కడండి? కరువుతో ఉన్నటువంటి ప్రాంతంలో ఉండమంటున్నాడు. కరువు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉండడమే కాక ఏం చేశాడు? విత్తనము నాటడం మొదలుపెట్టాడు. అంటే పిచ్చోడు అనుకున్నారు అందరు, కానీ గమనించండి, ఇస్సాకు దేవుని స్వరమును వినగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మతాచారంగా పనులు చేయడం కాదు, దేవుని స్వరం వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మన జీవితాల్లో. మనం ఎదుర్కొనే సమస్యల్లో, మనం ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్లో దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమని, ఈ ఉద్యోగం తీసుకోవాలా తీసుకోకూడదా, ఈ దేశానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలా లేదా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మన జీవితాల్లో. ఇవి ఈ నిర్ణయాలు తీసుకునేది మనము, దేవుడు కాదు. స్వచిత్తం ఇచ్చాడు దేవుడు. నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మనకి హక్కు ఇచ్చాడు. ఏ నిర్ణయం తీసుకుంటామో దేవుడు దాన్ని సరే అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా బలవంతము చేయడు. కానీ నిర్ణయము తీసుకునే స్థితి వచ్చినప్పుడు గమనించండి, ఎప్పుడైనా సరే నిర్ణయము తీసుకునే స్థితి అంటే అయితే ఇటు వెళ్ళొచ్చు అయితే అటు వెళ్ళొచ్చు అంతే కదండి. రెండు మార్గాలు ఎప్పుడు కనపడతాడు. ఒక మార్గంలో దేవుడు ఉంటాడు, ఒక మార్గంలో సాతానుడు ఉంటాడు. హల్లెలూయా. ఒక మార్గము దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. దేని కొరకు? ఆ ఘనమైన గమ్యం చేరడానికి. ఒక మార్గము మన జీవితంలో ఫ్రస్ట్రేషన్ అంటే విసుగు, మన జీవితంలో లోటు, మన జీవితంలో కష్టాలు, మన జీవితంలో సంతృప్తి, సమాధానం లేనటువంటి స్థలానికి నడిపించే మార్గం. కానీ గమనించండి, సాతాను ఎప్పుడు కూడా ఇవన్నీ నీకు ఇస్తాను అనడు. ఎలా ఇస్తాడంటే ఏం చేస్తాడని తెలుసా? ఇప్పుడు చూడండి, ఎలకని పట్టుకోవాలంటే ఏముంటుందండి? ఒక ట్రాప్ ఉంటుంది, అవునా? అంతేనా? ఆ ట్రాప్లో ఏం పెడతామండి? ఒక చీజ్ ముక్కో, ఒక బిస్కెటో, ఒక మాంసం ముక్కో ఏదో పెడతాం, అంతేనా? అయితే ఆ ఎలక వచ్చినప్పుడు ఏం చూస్తుందండి? ఆ ట్రాప్ కనపడదు దానికి. ఎందుకంటే దాని ఫోకస్ అంతా ఆ మాంసం ముక్క మీదో లేకపోతే ఆ చీజ్ మీదో ఉంటుంది. ఆమెన్. చూడు, సాతాన్ అలాగే పనిచేస్తాడు. ఆ నీకు నిన్ను ఉచ్చులో వేయడానికి కావలసిన ఆ ట్రాప్ కనపడనివ్వడు. అంత పెద్ద ముక్క పెడతాడు, అంత పెద్ద, ఓ ఇది ఒక్కసారి చేసావనుకో ఇంక నువ్వు ఎన్నడూ వద్దను, అంత బాగుంటుంది అంటాడు. ఈ దేశానికి వెళ్ళావనుకో, చూడు నీ స్నేహితులు లేరు కదా, ఎవరికైనా కష్టం ఉందా? వాడికి ఉండకపోవచ్చు కానీ నీకుంటుంది. అది చెప్పడు వాడు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, నీకు ఒక గమ్యం ఉంది దేవునిలో, ఆ గమ్యమును ఎన్నుకోవాలి. ఆ గమ్యం తెలుసుకోవాలని దేవుని స్వరము వినాలి. హల్లెలూయా. అది వినకుండా విన్నప్పుడు ఎలా ఉంటుంది, ఓ దేవుడు చెప్పిన మార్గానికి వెళ్తే కరువు ఉంది, వర్షం లేదు, నాటడానికి పరిస్థితులు సరిగ్గా లేవు, ఏమవుద్దో. ఐగుప్తుకి వెళ్తే వర్షాలు ఉన్నాయి, నీరుంది, నదులున్నాయి, సమృద్ధి ఉంది, షాప్స్లో అన్నింటిలో కూడా విత్తనాలు ఉన్నాయి, తిండికి తినడానికి ఆహారం ఉంది. గమనిస్తున్నారా, రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఏ మార్గం చేసుకోవాలి? అబ్బా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, 6 ఫుట్ అండి, బ్లూ ఐస్, కండలు చూస్తే 6 ప్యాక్ అంటే 8 ప్యాక్. ఓహోహో, వీడినే చేసుకోవాలి చేసుకోవాలంటే. నీకు తెలియదు వాడు తాగుబోతాని, నీకు తెలియదు వాడికి దేవుడు అంటే ఇష్టమే లేదు, కానీ నిన్ను పడేయడానికి దేవుడు కొరకు దేవుడు చర్చ్కి వస్తున్నాడు. వాక్యం పట్ల ఏమాత్రం ఆశ లేదు, కానీ నీ కొరకు అన్నీ చేస్తున్నాడు. ఎందుకు? నిన్ను మాంసం ముక్క చూపిస్తున్నాడు. ఏంటండి మాంసం ముక్క? ఆ కండలు. కానీ దాని ఎన్నుకున్నటువంటి ఉచ్చు కనపట్టం లేదు నీకు. హల్లెలూయా. ఒక్కసారి దానిలో మింగు తేజాలు, రెండో ఆదివారం నుంచి గుడే వద్దు మనకంటాడు. నేను అదంతా నమ్మను అంటాడు. ఆమె అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా, నేను దేవుని చిత్తం అనుకున్నాను అయ్యా. టూ లేట్, చాలా ఆలస్యం అయిపోయింది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉచ్చులో పెట్టడు, మనల్ని ట్రాప్లో పడనివ్వడు. ఆ మెల్లనైనటువంటి స్వరం వినడానికి తాపత్రయపడాలి, ఆశించాలి, దాని గురించి ఉపవాసం ఉండాలి. దేని గురించి అండి? ఆ మెల్లనైనటువంటి స్వరం వినడానికి, ఈ శరీరాన్ని లోబర్చడానికి ఉపవాసం అవసరం, ఈ శరీరేచ్ఛల్ని అణగదొక్కడానికి ఉపవాసం అవసరం. అంతేగా నాకు పెళ్లి కదకపోతే నేను తినందేవా అంటే అది హంగర్ స్ట్రైక్, అది ఉపవాసం, అది నిజమైన ఉపవాసం కాదు. దేవా నీ చిత్తమే. రెండు మార్గాలు ఉన్నాయి, ఐగుప్తుకి వెళ్ళాలా గెరార్లో ఉండాలా, ఐగుప్తుకి వెళ్ళాలా గెరార్. నాకు ఏమి వినపడలేదు, కన్ఫ్యూజన్. తెలుసు కదండి మనందరికీ అయింది కదా, ఇటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? అనేక సార్లు వస్తాయి మన జీవితంలో. అటువంటి సమయంలో అప్పుడు దేవుని స్వరం వినడం నేర్చుకోకూడదు, ఇప్పుడు నేర్చుకోవాలి. కష్టాలు లేనప్పుడు నేర్చుకోవాలి, ఇప్పుడు దేవుని వాక్య పట్ల ఆశ ఉండాలి, ఇప్పుడు మన జీవితాలను కట్టుకోవాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనం సరిగ్గా వినే పరిస్థితిలో అప్పుడు ఉంటాం. ఆమెన్. అయితే ఇస్సాకు ఏం చేశాడు? విత్తనం నాటాడు, అదే సంవత్సరం 100 అంతల పంట కోశాడంట. హల్లెలూయా. అంతేకాదు చూడండి, మరి 13వ వచనం, అండ్ ద మ్యాన్ వాక్స్ గ్రేట్, అంటే చాలా గొప్పవాడయ్యాడు, ముందుకెళ్ళాడు, అంటిల్ హీ బికేమ్ వెరీ గ్రేట్, చాలా గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడంటే ఆయన ఫ్లాక్స్, పొజిషన్ ఆఫ్ ఫ్లాక్స్, పొజిషన్ ఆఫ్ హర్డ్స్, అంటే మరి గొర్రెల మందలు, అన్ని రకాలైనటువంటి అన్ని విషయాల్లో కూడా, మరి సేవకుల విషయంలో కూడా గొప్ప అభివృద్ధి పొందడం మొదలుపెట్టాడు. అంటే ఏం జరిగిందండి ఇక్కడ? గొప్ప అభివృద్ధి ప్రదర్శించబడుతుంది. ఎవరి జీవితంలో? ఇస్సాకు జీవితంలో. ఏ సమయంలో? కరువులో. అయితే ఆ వచనం అక్కడితో ఆగదు, చూడండి 14వ వచనం ఏమని చూడండి.
అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి.
హల్లెలూయా. ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారండి? ఆయన చూసి అసూయపడుతుంది. ఏమన్నాను? మన గమ్యము, లోకం మన గమ్యాన్ని చూసినప్పుడు మన గురించి అసూయపడుతుంది. అటువంటి గమ్యం ఉంచాడు దేవుడు మన కొరకు, అందుకే దాన్ని ఘనమైన గమ్యం అన్నాం. హల్లెలూయా. ఆ ఘనమైన గమ్యానికి చేరాలంటే మర్చిపోకండి, నారో ఇస్ ద రోడ్ అన్నాడు. అంటే
మార్గం తిన్ననైనది,
మార్గము
తిన్ననైనది,
తిన్ననైనది, సన్ననైంది కూడా. నారో ఇస్ ద రోడ్ అండ్ నాట్ మెనీ ఆర్ ఆన్ ఇట్. ఎందుకంటే చాలా కష్టం దేవుని స్వరం వినడం అంటే.
థ్యాంక్స్ అగైన్ ఫర్ లిస్నింగ్. టు హియర్ మోర్ మెసేజెస్ లైక్ దిస్ వన్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్ ఫర్ పాస్ట్ ఎపిసోడ్స్. If you've been blessed by the message today, consider rating it and even sharing it with friends. For more content from the King's Temple or to connect with us, visit kingstemple.in. Have a blessed day.